బ్రహ్మస్వరూపులారా, ఆత్మ బంధువులారా, 4 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉత్తమమైనది అని శాస్త్రములు వచిస్తున్నాయి. ఈ భూమి మీద మానవుని బ్రతుకు 100 సంవత్సరములు అని అన్నారు. శతాయుష్మాన్ భవ అని వేదములు అన్నాయి. ఈ 100 సంవత్సరముల జీవితంలో మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు, బాధలకు, దుఃఖములకు లోనవుతున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకొనేంత వరకు అనేక విధమైన సమస్యలతోనే జీవితం నడుపుతున్నాడు మానవుడు. కొంతమందికి అనారోగ్య చింత, కొంతమందికి పెండ్లి చింత, కొంతమందికి పిల్లల చింత, కొంతమందికి వ్యాపారం చింత, కొంతమందికి పంటల చింత, ఏదో ఒక బాధతో, ఏదో ఒక దుఃఖముతో మానవుడు జీవితాన్ని నడుపుతున్నాడు. 1000 మంది ఇక్కడ గుమిగూడినారు. చూస్తే అందరూ నవ్వుచున్నట్లే కనబడుతుంది. అయితే లోపల హృదయంలో తొంగి చూస్తే ప్రతి మనిషి ఏదో బాధతో సతమతమవుతున్నాడు, కుమిలిపోతున్నాడు, దాన్ని కప్పి పుచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాబా ఫరీద్ అనే సూఫీ సెయింట్ పంజాబీ భాషలో ఒక చక్కని మాట అంటాడు. ఫరీదామై జానియా దుఃఖ్ ముజుకు, ఫరీదామై జానియా దుఃఖ్ ముజుకు, దుఃఖ్ సబాయి ఏ జగి, ఉచ్చే చెడికై దేఖియా తా ఘరి ఘరి ఏహా ఆగి. ఫరీదా జానియా దుఃఖ్ ముజుకు, ఈ దుఃఖము కేవలము నాకే అని అనుకుంటుంటే, ఉచ్చే చెడికై దేఖియా కొంచెం యోచించి చూస్తే, వివేకముతో యోచించి చూస్తే, అనుభవంతో చూస్తే, దుఃఖ సబాయి ఏ జగి, ప్రతి చోట ఈ దుఃఖం ఉందనే ఉన్నది. ఉచ్చే చెడికై దేఖియా తా ఘరిఘరి ఏహా ఆగి, ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య, ఏవో సమస్యల చేత మానవుడు సతమతమైపోతున్నాడు, అయితే చెప్పుకోలేకపోతున్నాడు. 3 స్నేహితులు ఒకసారి ఒక దేవస్థానం చూసేదానికి పోయినారు. చాలా అందంగా, చాలా బాగా కట్టినారు ఆ దేవస్థానం. చుట్టూ చూసుకుంటూ వస్తున్నారు ఆ దేవస్థానం యొక్క కళావైభవాన్ని. అందులో ఒకడు ఒక చోట గణేశుని విగ్రహం చూసినాడు. చాలా అందంగా ఉంది, చాలా బాగా ఉంది. ఆ గణేశుని బొడ్డులో రంధ్రం ఉండింది. వాడు ఒక వేల తీసుకుపోయి ఆ రంధ్రంలో దూర్చినాడు. లోపల కొన్ని తేళ్లు కాపురం చేస్తున్నాయి. వీడు వేలు పెట్టిన తక్షణం అందులో ఒక తేలు వీడు ఏమో చేస్తాడని చెప్పి చటక్కన కాటేసింది. ఆ వేలు బయటకు తీసినాడు. నొప్పి ఎక్కువతో ఉంది. ఆ వేలు నులుపుతూ నిలబడ్డాడు. ఏడుపు వస్తుంది, ఏడవలేడు. అంతలో 2వ స్నేహితుడు వచ్చినాడు. ఏమిట్రా వేలు నులుపుకుంటున్నావు ఏమి అని అడుగుతాడు. అక్కడ బొడ్డు బొడ్డు అంటున్నాడు. ఏం బొడ్డులు ఏమి? బొడ్డులో వేలు దూర్చింటి అంటాడు. దూరిస్తే ఏమాయా? ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అంటాడు. నేను కూడా ఆశపడుతుంది, వీడు వేలు పెడతాడు. అక్కడ కొన్ని తేళ్లు రెడీగా ఉన్నాయి, మొదటి తేలు రెండవ తేలు రెండు కలిసి రెండు సార్లు కాటేస్తాడు. ఇంకా వాడు వేలు తీస్తాడు, బాధ ఎక్కువైపోయింది, గట్టిగా నిలుపుకుంటున్నాడు, ఇంకా అంటున్నాడు. అంతలో మూడవ వాడు వచ్చినాడు, ఏమిట్రా వేలు నిలుపుకుంటున్నారు ఏమి అని అడుగుతాడు. ఇద్దరు కలిసి చెప్తున్నారు, గణేశుని విగ్రహం, బొడ్డు, వేలు. ఏంటి వేలు లోపల పెట్టేవి? ఏమైంది? ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. వీనికి ఆశపెట్టి వీడో పెట్టావాడు. ఆ తేళ్ళకు కూడా కోపం వచ్చింది. మూడు తేళ్ళు ఒకేసారి ఠకా 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 కాటేసినాయి. ఇంకా మూడో వాడు ఇంకా వేలు తీసినాడు బయటికి, ఇంకా భరించలేదు, ఇంకా కొన్ని బాధ ఎక్కువైంది. అరిచేదానికి మొత్తుకునేదానికి ప్రారంభం చేసినాడు. వాళ్ళని చూసి ఇద్దరు ఇంకా అరిచేదానికి ఏడ్చేదానికి మొత్తుకునేదానికి ప్రారంభం చేసినారు. అందరి జీవితాలు ఇట్లే ఉన్నాయి, బయటికి చెప్పుకోలేరు అంతే. ప్రతి ఒక్కని సంసారంలో, ప్రతి ఒక్కని ఇంటిలో దుఃఖం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నాకు 20 సంవత్సరాల నుంచి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే శిష్య భక్తాదులకు నేను 20 సంవత్సరాల నుంచి చాలా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు వినేదానికి ప్రయత్నం చేసినాను. చిన్నవాళ్లకు చిన్న సమస్య ఉంటే పెద్దవాళ్లకు పెద్ద 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 సమస్యలు ఉన్నాయి. ప్రతి మనిషి బాధపడుతూనే ఉన్నాడు. ఆ బాధల నుంచి నివృత్తి పొందేదానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ సుఖము దుఃఖము అన్నటువంటివి రాత్రి పగలు ఉన్నట్లోని వేదాంతం అంటుంది. ప్లెజర్ అండ్ పెయిన్ లైక్ లైట్ అండ్ డార్క్నెస్ సక్సీడ్ ఈచ్ అదర్. దుఃఖము ఆనందము రెండు చీకటి వెలుతురు మాదిరిగా వస్తూ పోతుంటాయి. అయితే మానవుని జీవితంలో ఎక్కువ భాగం దుఃఖాలే ఉన్నాయి. హ్యాపీనెస్ ఈజ్ మొమెంటరీ అంటాడు బుద్ధుడు. తాత్కాలికమే ఆనందము, దుఃఖమే మనకు అందుబాటులో ఉంటుంది, మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఈ దుఃఖానికి కారణమేమి? ఎందుకు మానవులు ఇన్ని బాధలతో సతమతమవుతున్నారు అని అంటే, వేదాంతం అంటుంది మానవుడు సత్యమును మిథ్యగా, మిథ్యాన్ని సత్యముగా భావించడం వల్ల ఈ దుఃఖం వస్తూ ఉంది. సత్యాన్ని సత్యంగా, మిథ్యను మిథ్యగా చూచిన నాడు, తెలుసుకున్న నాడు దుఃఖానికి అవకాశమే లేదంటుంది వేదాంతం. రజ్జు సర్ప భ్రాంతి అని వేదాంతం ఉంటుంది. అక్కడ ఉండేది పగ్గమే, అయితే భ్రాంతి వల్ల దాన్ని పాము అని అనుకుంటున్నావు నీవు. ఈ కారణాల వల్ల దుఃఖం వస్తుంది. శరీరం చూడండి, ఇది శాశ్వతము కాదు, అశాశ్వతమైనది. మృత్యు ఎప్పుడు దగ్గరే ఉంటుంది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ శాస్త్రం అంటుంది. శరీరం అనిత్యమైనటువంటిది, ఇది దీన్ని నిత్యమైనదిగా భావిస్తున్నాడు మానవుడు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎన్నో సంవత్సరాలు భద్రంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు మానవుడు. రోసిందేమిటి, రోతలేమిటి, మనోరోగస్థుడై దేహీ. పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్. మూసిందేమిటి, మూతలేమిటి, సదా మూఢత్వమే గాని. చేసిందేమిటి, చేతలేమిటి, వృథా శ్రీకాళహస్తీశ్వర. రోషిందేమిటి, రోతలేమిటి. రోషమొస్తుంది మనకు, ద్వేషమొస్తుంది, అసూయలొస్తాయి, వ్యర్థమైనటువంటివి ఇవి. ఈ దేహాన్ని శాశ్వతం అనుకుంటున్నాం. పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్. ఈ దేహానికి ఏమేమో పూసుకుంటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు, ముఖ్యంగా ఆడవాళ్ళు అద్దం ముందు ఎక్కువసేపు నిలబడతారంట. దేహం యొక్క అలంకరణ ఎక్కువ శ్రమ, ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆడవాళ్ళు అని. పూసిందేమిటి, పూతలేమిటి, మదాపూతంబులే దేహముల్, మూసిందేమిటి, మూతలేమిటి. ఈ దేహాన్ని మూసేదానికి రకరకములైనటువంటి బట్టలను ఉపయోగిస్తాడు మానవుడు. పుట్టినప్పుడు, పోయేటప్పుడు బట్టలు లేకుండా వస్తాడు, బట్టలు లేకుండానే పోతాడు. ఈ దేహములోని దేహి వెళ్ళిపోయిన తక్షణం ఉన్న బట్టలన్నీ ఉడవెరికి బట్టలు చుట్టి తీసుకుపోయి అగ్గికి ఆహారంగా చేస్తారు, లేకుంటే పూడ్చిపెట్టేస్తారు. అటువంటి అశాశ్వతమైనటువంటి దేహం ఇది అంటుంది వేదాంతం. ఇది ఒక తోలుబొమ్మ. ఇది తాధిమిత కధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. తాధిమిత కధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. తాధిమి తకధిమి తళ్ళ అంగుట కధిమి, తాధిమి తకధిమి తళ్ళ అంగుట కధిమి, ధిమి తకధిమి తక తోలుబొమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. తాధిమి తకధిమి తళ్ళ అంగుట కధిమి, ధిమి తకధిమి తక తోలుబొమ్మ. పంచభూతముల ఈ బొమ్మ, ప్రపంచం నిండెర మాయ బొమ్మ. వంచన లేక మంచి గురువుల, పంచచేరదుర మాయమగునురా తోల్బొమ్మ. తాధిమి తకధిమి తోల్బొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. తాధిమి తకధిమి తళ్ళ అంగు తకధిమి, ధిమి తకధిమి తక తోల్బొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్ బొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్ బొమ్మ. వాసిగాను ఇల దాశ జనులకు, వాసిగాను ఇల దాశ జనులకు, ఈశమయేసుని గుడియమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ. తాధిమి తకధిమి తళ్ళ అంగు తకధిమి, తాధిమి తకధిమి తళ్ళ అంగు తకధిమి, ధిమి తకధిమి తక తోలుబొమ్మ. ఇటువంటి తోలుబొమ్మ ఇది. పంచభూతములతో కూడినటువంటి బొమ్మ ఇది. శాశ్వతముగా ఉందనిది. బస్తిని విడిచిపెడితే అస్థిపురము చేరుకుంటుంది. అస్థి అంటే ఎముకలు, ఎముకలు ఉండే చోటు అంటే శ్మశానం. బస్తిని విడిచి అస్థిపురము చేర మాయమైట కాలుస్తారు, బూడిదైపోతుంది. పూడ్చిపెడతారు, మాయమైపోతుంది. ఇటువంటి అశాశ్వతమైనటువంటి జీవితాన్ని మానవుడు నడుపుతున్నాడు. కాబట్టి సత్యము తెలుసుకోవాలి. సత్యను మిథ్యగా, మిథ్యను సత్యంగా పొరపాటు పడుకోకుండా వేదాంతులు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. అంతేకాదు, దేహమే కాదు, భార్య, బిడ్డలు, ధనము, సంపద ఇవన్నీ అశాశ్వతములే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. క్రమక్రమేణ వైరాగ్య భావనను వృద్ధి చేసుకోవాలి. గురు శిష్యులు ఇద్దరు ప్రయాణమైనారు. ఒక పెద్ద చెట్టు, బాగా నీడ ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకునేదానికి గురువు శిష్యుని చెప్తాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం, వంట చేయి నువ్వు భోంచేసుకొని నిదానంగా ముందుకు పోదామని. బాగా ఎండ ఉంది. శిష్యుడు పరుపు వేసినాడు, గురువు అడ్డం పడినట్లు రెస్ట్ తీసుకుంటున్నాడు. శిష్యుడు కట్టెలు నీళ్లు తెచ్చేదానికి పోయినాడు. గురువు కొంచెం దూరంలో గురువుకు ఒక సంచి కనబడుతుంది. ఏమి ఈ అడవిలో సంచి ఉంది కదా అని లేచి దగ్గరకు పోతాడు. సంచి విప్పి లోపల చూస్తాడు. రెండు బంగారు ముద్దలు కనబడతాయి. రెండు బంగారు ముద్దలను చూస్తాడు గురు. చుట్టూ కలయ చూస్తాడు, ఎవరైనా ఉన్నారా, ఇది ఎవరికైనా సంబంధించింది అని. వైరాగ్య పురుషుడు గురువు చూడండి, క్షణములో మనసు ఏ రీతిగా మారిపోతుంది. ఎవ్వరూ లేరు. కొంచెం అల్లంత దూరంలో అట్లా పోయి తొంగి చూస్తాడు, ఎవ్వరూ లేరు. వెంటనే తీసుకుని ఆ రెండు బంగారు ముద్దలను తన జోలిలో వేసుకుంటాడు. వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. అంతలో శిష్యుడు వస్తాడు, నీళ్లు తీసుకువస్తాడు, కట్టెలు తీసుకువస్తాడు, వండుతున్నాడు. గురువుకు భయం ప్రారంభమైంది, ఆతృత ప్రారంభమైంది, ఆశ పుట్టుకొస్తుంది లోపల. ఒరే శిష్య, త్వర త్వరగా వంట చేయి, త్వరగా వెళ్ళిపోదాం మేము, త్వరగా పక్క ఊరు చేరుకుందాము అని అంటాడు. ఎవరైనా దొంగలు వస్తారేమో అని భయమైన వంట చేసినాడు. గబగబగబ తింటున్నాడు గురువు. ఎప్పుడు తినలేదట్ల, నిదానంగా ఆనందంగా ఉండేవాడు. గబగబ తింటున్నాడు గురువు. శిష్యుడిదంతా అవలోకిస్తున్నాడు, ఎందుకు గురువులో ఇంత మార్పు వస్తుంది, అర్థం కాలే. తర్వాత శిష్యుడు భోజనానికి కూర్చున్నాడు, ఆత్రపడుతున్నాడు గురువు. త్వరగా వంచే, త్వరగా వంచే, త్వరగా వంచే, మాటి మాటికి జోలిలో చేయి పెట్టుకుంటున్నాడు, అప్పుడు చూసుకుంటున్నాడు. సరే, మూటమ్ముళ్ళే సర్దుకొని ప్రయాణమైనారు. సాయం సమయం వచ్చింది. స్వామిగారు, మీరు ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ నీళ్లు పడుతున్నాయి, స్నానం చేసుకోండి మీరు అంటే, గురువు అంటున్నాడు, ఈరోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. ఎప్పుడూ ధ్యానం తప్పించుకోకుండా ఉండే గురువు ఆ రోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. మనసంతా అక్కడ ఉంది ఆయన. లేదు స్వామిగారు, ధ్యానం చేసుకోండి అని చెప్పి బలవంతం మీద స్నానానికి దింపుతాడు. ఆ జోలికి పక్కన పెట్టి స్నానం చేస్తాడు. ఒక్కన్న జోలికి మీదే ఉంది. వచ్చి ధ్యానానికి కూర్చోబెడతాడు బలవంతంగా. శిష్యునికి అనుమానం వస్తుంది, ఏమో జరిగింది, మాట మాటకి జోలి చూసుకుంటున్నాడు కదా, అందులో ఏమైనా ఉందా. ధ్యానంలో కూర్చున్నాడు గురువు. మెల్లగా వచ్చి ఆ జోలి తీసి చూస్తాడు, రెండు బంగారు ముద్దలున్నా. రేరే, అసలైన కారణం ఇది. ఎంత వైరాగ్యమున్నా, ఎంత వివేకమున్నా, ఈ ఆశ అనేది ఎంత భ్రష్టు పట్టించింది నా గురువుకు అనుకుంటాడు శిష్యుడు. వెంటనే తీసుకుపోయి ఆ బంగారు ముద్దలు నీళ్లలో పారేస్తాడు. రెండు గుండ్రాలు తీసుకువచ్చి దాంట్లో పెడతాడు. ధ్యానమై అయిపోయా దానం అయినట్లు చేస్తాడు. అంతే, శిష్య పోదాం పదా అంటాడు. కానీ స్వామి పోదాం అని సర్దుతున్నాడు గురువు. ఆ జోలి చూసుకుంటున్నాడు, ఎందుకో కొంచెం తూకం తక్కువ ఉన్నట్లుంది అనుకుంటాడు. ఇంతకు ముందు ఎక్కువ తూకం ఉండేది, ఇప్పుడు తక్కువైపోయింది, ఏమి కారణమేమి చూస్తాడు. అది వింతగా కనబడుతుంది, బంగారుగా మెరుపు లేదు. బయటకు తీసి చూస్తాడు, రాళ్ళ గుండ్రాళ్ళు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో భ్రాంతి ఇది, అప్పటికీ ఇదే, ఇది ఇప్పటికీ ఇదే, అప్పుడు నేను అనుకున్నాను ఇది బంగారు అనుకొని అనుకుని దాన్ని తీసుకుపోయి నీళ్ళు వేస్తాడు. స్వామి వెళదాం పదండి, త్వరగా టైం అవుతుంది అంటాడు శిష్యుడు. గురువు అంటాడు, ఏమంత అవసరం వచ్చిందిలే శిష్య, ఏమంత అవసరం వచ్చింది, మా దగ్గర ఏముందని, మేము సన్యాసులం, ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకొని ఉదయం పోదాములే. ఎంత మార్పు వచ్చింది గురువులో, అది లేదు కాబట్టి, ఆ బంగారు ముద్దలు లేవు కాబట్టి. ఆ బంగారు ఉన్నంత వరకు ఆత్రం ఎక్కువైంది, భయం ఎక్కువైంది, ఆశ పెరుగుతూ ఉంది. కలలు కంటున్నాడు, దాన్ని తీసుకుపోయి ఏం చేయాలా, ఎట్లు బతకల్లా, ఏం చేయాలా. ఇన్నిటికీ కారణం ఆశ చూడండి. తనది కాని దాన్ని తనది అనుకుంటున్నాడు. వేదాంతం కూడా ఇదే అంటుంది, ఇదంతా అశాశ్వతం, ఒక్క ఆత్మ తప్ప ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు. ఈ భార్య, పిల్లలు, బంధు బాంధవులు, వహతి సంగత, సంయోగాశ్చ వియోగాశ్చ తత్రకా పరిదేవన. నది ప్రవహించే సందర్భంలో చెత్త చెదారం కట్టెలు వగైరా వగైరా వచ్చి కలుసుకొని కొంతసేపు ప్రయాణం చేస్తాయంట. కొంత దూరం పోయిన తర్వాత అవి విడిపోతాయంట. దీని దావ దీనికి అవుతుంది, దీని దావ దీనికి అవుతుంది. అదే రీతిగా ఈ భార్య, ఈ పిల్లలు, ఈ బంధు బాంధవులంతా నదిలో ఏ రీతిగా కట్టెలు కలుసుకొని రెండు కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత విడిపోతాయో అదే రీతిగా మన బాంధవ్యాలు కూడా ఇంతే, కొంతకాలం కలిసి వెలిసి ఉంటారు. తండ్రి కొడుకునండి, భార్య భర్తలనండి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇదంతా బంధం. కొంతవరకు తన టైం వస్తే తన దారి పట్టుకొని తను వెళ్ళిపోతాడు, ఎవ్వరికీ చెప్పడు. నేను పోతున్నానని ఎవ్వరికీ చెప్పడు, ఎవ్వరికీ తెలుపడు. ఇంత శాశ్వతంగా ఉంది ఈ జీవితం. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలే ములుపురా, మాయ సంసారం బురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచునరుడా వాదులాడబోకురా. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా, రాజు రైతు అనిడు భేదము బ్రతికి ఉండే వరకెరా, మట్టి మట్టిలు కలిసినాక ఎట్టి భేదము లేదురా. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. కాతే కాంత కస్తే పుత్రః సంసారోయవ తీవ విచిత్రః, కశ్యత్వం కః కుతాయాతః తత్వం చింతః తదిహ భ్రాతః, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్కురుం కరణే. ఆది శంకరులు చాలా చక్కగా చెప్పారు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, దేహం ఏమిటి, సంసారం ఏమిటి, భ్రమ ఇది. కాబట్టి ఈ జీవితంలో మన లక్ష్యమేమి, మన ఉద్దేశం ఏమి అంటే ఆనందాన్ని పొందేది. బాల గంగాధర తిలక్ ఒక మాట ఎప్పుడు అంటుండేవాడు, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందే తీరుతాను అని. అదే రీతిగా వేదాంతులు అంటారు, ఆనందం మన జన్మ హక్కు, దాన్ని పొందే తీరాలి మానవుడు. మానవుడు సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. చూడండి, కొంచెం తలనొప్పి వస్తే, కొంచెం జ్వరం వస్తే, ఎంత బాగుంది నాకు జ్వరం వచ్చింది అని ఎవరన్నా అంటారా? నాకు సివియర్ హెడ్ అకండి, చాలా చాలా బాగుందండి, ఎవరు అనరు. ఎందుకు? అవి నీ దుఃఖాన్ని కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేసుకునే దానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. వెంటనే డాక్టర్ దగ్గర పోతాడు, సార్ ఎక్కువ తలనొప్పి ఉంది, ఎక్కువ జ్వరం ఉంది, త్వరగా గుచ్చండి ఇంజెక్షన్. ఎందుకు? బాధ మానవుని స్వభావము కాదు, వారి స్వరూపము, వారి స్వభావము ఆనందమే. దుఃఖం వారి స్వభావం కాదు. ఈ దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే తృష్ణ వల్ల అని అంటాడు కృష్ణుడు, తృష్ణ వల్ల అని అంటాడు బుద్ధుడు. కోరికలు ఎక్కువైనట్లల్లా బాధలు ఎక్కువవుతాయి అని వేదాంతులు అంటారు. టు అవాయిడ్ డిజైర్స్ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అని అంటుంది వేదాంతం. ఈ కోరికలు అణుచుకునేదానికి ఒక సామాన్యమైనటువంటి సింపుల్ లైఫ్ లీడ్ చేయమంటారు. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యావింగ్ వాట్ యు లైక్, ఇట్ ఈజ్ ఇన్ లైకింగ్ వాట్ యు హ్యావ్. ఈ సూత్రం చాలా చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది అని అంటుంది. ఉన్న దానితో తృప్తి పొందు, లేని దాని కొరకు అర్రులు చాచవద్దు. కాబట్టి కట్ డౌన్ యువర్ డిజైర్స్, యూ విల్ బి వెరీ హ్యాపీ. కోరికలను అణుచుకుంటూ రండి, అణుచుకుంటూ రండి, పరిమితం చేసుకోండి,
అప్పుడు
కోరికలు తక్కువైనట్లల్లా
సుఖం ఎక్కువవుతుంది అని అంటాడు.
రిజాయిస్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. సమస్త విశ్వానికి అధిపతి పరమాత్ముడు. అలం తాళం మన్నల్లాహ లహు ములుకు సమావాతి వల్లరజి ఉమాలకుం మిందు నిల్లాహి మిం వలీయుం వలా నసీర్.
ఈ భూమి ఆకాశము సమస్తము
ఒక్క దివ్యమైన శక్తి యొక్క అధీనములో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది, ఆయనే మనం పరమాత్ముడు అని అంటాం. ఈ కోరికలు అణుచుకుంటూ వస్తే స్థిరమైన సుఖాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది అంటుంది వేదాంతం. చూడండి, ఒకడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు, ఒకసారి ఏమైందంటే వాడెక్కడో బయట ఇంటికి బీగం వేసుకొని వాకింగ్ పోయినాడు, అది ఎట్లా పడిందో ఏమో, అగ్గిపడింది ఇంటికి, అంతా కాలిపోయింది. కొంతమంది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి, ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది వాని కథ అని వెంటనే పరిగెత్తుకుని పోయినారు. ఎక్కడో ఊరవుతలుంటే పట్టుకున్నారు ఆయన, అయ్యా నీ ఇల్లు కాలిపోయింది. ఒక్క క్షణం ఆలోచన చేసినాడు, సరే అని వాళ్ళు వెంబడి వచ్చినాడు. ఇంటిలో అంతా చూసినాడు, అంతా బూడిద పాలైపోయింది, అంతా కాలిపోయింది. మిగతా వాళ్ళంతా వాళ్ళు చూస్తున్నారు, బోరు మరి ఏడుస్తాడేమో ఇప్పుడు అని. వాడు అంటాడు, మై ఫర్నిచర్ ఇస్ బర్న్ట్, మై యుటెన్సిల్స్ ఆర్ బర్న్ట్, మై బుక్స్ ఆర్ బర్న్ట్, మై ఆర్నమెంట్స్ ఆర్ బర్న్ట్, మై క్లోత్స్ ఆర్ బర్న్ట్, బట్ మై ఫేత్ ఇస్ నాట్ బర్న్ట్.
నా పుస్తకాలు కాలిపోయినాయి, నా పాత్రలు బూడిదైపోయినాయి, నా ఫైల్స్ అన్ని పోయినాయి, నా బట్టలన్నీ పోయినాయి, నా ఫర్నిచర్ అంతా పోయింది, అయితే నా అదృష్టం నా విధి కాలలేదు. అందరికి ఆశ్చర్యమైపోయింది. వాని యొక్క దృఢ విశ్వాసం ఏమంటే, వాడు ఎప్పుడు అంటుండేవాడు, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, తేరే ఇచ్ఛా పూరతు హో. దుఃఖములో కాని సుఖములో కాని హే భగవాన్, ఓ పరమాత్మ, నీ ఇచ్ఛే నెరవేరుగాక, నా ఇచ్ఛ జరగకూడదు, జరగదు కూడా. ఇది కాలింది, నీ ఇచ్ఛ ఆ రీతిగా ఉంది కాబట్టి కాలింది, నేను బాధపడను. ఈరోజు పోగొట్టుకున్నాను నేను, రేపు మళ్ళా ఇవ్వచ్చు, నువ్వు మళ్ళా ఇవ్వచ్చు. ఇదే భగవద్గీత ఒత్తి ఒత్తి పలుకుతుంది. దుఃఖేషు అనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖం వస్తే కురుంగిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా. దుఃఖేషు అనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ. రాగము భయము క్రోధము జయించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ముని, వాడే స్థితప్రజ్ఞుడు, వాడే యోగి, వాడే మహాత్ముడు. దీన్ని మనము అలవాటు చేసుకోవాలి, దీన్ని సాధించాలి. దీన్ని సాధించాలంటే కోరికలు, డిజైర్స్ తగ్గించుకోవాలి. ఉపనిషత్తులు వేదములు ఏమంటాయంటే, త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము లేకుంటే ఏమీ సాధించలేవు నీవు, స్వార్థమున్నంత వరకు ఏమీ సాధించలే నీవు. త్యాగము కావాలి, స్వార్థ త్యాగము కావాలి అంటుంది వేదాంతం. చూడండి, ఒకసారి నేను అక్కడ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ పోతాను, ఎందుకంటే ఇక్కడ నా శిష్య భక్తాదులు ఎక్కువ మంది విద్యాగంధము లేనటువంటి వాళ్ళు, అవిద్యావంతులు ఉన్నారు. విద్యావంతులు ఎట్లా తెలుసుకుంటారు, వాళ్లకు కూడా విషయాలు తెలియజేసేదానికి అక్కడ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ పోతాను. ఒకసారి ఒక నదికి ఒక చెరువుకు తగాదా వచ్చిందండి. చెరువు నదితో అంటూ ఉంది, ఓ నది నీకు బుద్ధి లేదు. ఎందుకు అంటే నీవు నీ నీటినంత సముద్రానికి ఇస్తున్నావు, దీనికి ప్రతిఫలంగా సముద్రము నీకేమిస్తున్నాడు? సముద్రుడికి ఏమైనా కృతజ్ఞత ఉందా? చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటున్నాడా? కృతజ్ఞుడు సముద్రుడు. నీవు ఎంతటి తీయని నీళ్లు ఇచ్చినప్పటికీ సముద్రుడు తన ఉప్పుదనాన్ని కోల్పోతున్నాడా? లేదే. పోనీ నీవు అన్ని నీళ్లు ఇస్తున్నావు కదా, ఒక ఇంచ్ అయినా దాన్ని హైట్ పెంచుకుంటున్నాడా? అది లేదే. ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు కదా. కృతజ్ఞుడు సముద్రుడు, వానికి నీళ్లు ఇస్తున్నావు కదా. అందుకు నది అంటుంది, ఓ చెరువ, కృషి చేయడములోనే నాకు ఆనందముంది, పని చేయడములోనే నాకు ఆనందముంది, దాని ఫలితం గురించి నేను ఆలోచన చేయడం లేదు, దాన్ని గురించి ఆలోచన చేసేదానికి సమయం కూడా లేదు. ఇచ్చుకునేది నాకు తెలుసు, పుచ్చుకునేది నాకు తెలియదు. రాత్రింబవాళ్ళు ఇచ్చుకునే దానిలోనే ఆనందం పొందుతూ ఉన్నాను నేను. ఈ జవాబు చెప్పింది నది. 5-6 నెలలకు ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయినా, ఎవరికి దానం చేయలేదు చెరువు, నీళ్లు తగ్గిపోయినాయి, పురుగులు పడినాయి, దుర్గంధమైంది. అయితే ఆ నది యొక్క ప్రారంభ స్థానం, ఉగమ స్థానం ఎప్పుడూ అది ఎండిపోలేదు. నిత్యము నీళ్లు వస్తున్నాయి, సముద్రానికి ఇస్తున్నాడు. ఇదే భగవద్గీత సారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. కర్మ చేయుట ఎందే నీకు అధికారం ఉంది, దాని ప్రతిఫలం నీవు ఆశించవద్దు, ఫలితం గురించి ఆలోచన చేయవద్దు. ఇచ్చేది నేర్చుకో, పుచ్చుకునేది నేర్చుకోవద్దు. మహాయోగులు, మహాత్ములంతా ఇదే చెప్తూ వచ్చినారు. వాళ్ళు తమ జీవితంలో ఆచరణ చేసి చూపించినారు. కాబట్టి వేదాంతం కూడా పని చేయుట ఎందు ఆసక్తి చూపించు, ఫలితం గురించి నీవు ఆలోచన చేయవద్దు. జీసస్ క్రైస్ట్ మామూలుగా ఉన్నప్పుడు ఎవరూ గుర్తించలేడండి ఆయన్ని. స్వార్థాన్ని త్యాగము చేసి, శిలువ పైన తన ప్రాణాన్ని త్యాగము చేసిన నాడు ప్రపంచమే అతన్ని పూజించేదానికి ప్రయత్నం చేసింది, శ్లాఘించింది, కొనియాడింది, దైవాంశ సంభూతుడనింది, దేవదేవుడని శ్లాఘిస్తూ వచ్చింది. మనము చేస్తూ పోవాలి, ఇస్తూ పోవాలి, ఇస్తూ పోవాలి. ఎప్పుడో ఒక్కప్పుడు జీవితములో అద్భుతమైనటువంటి పరిణామం కలుగుతుంది. పువ్వు వికసించాలి అంటే తుమ్మెదలు వెదుక్కుంటూ వస్తాయి పువ్వు దగ్గరకు. దీపం వెలగాలి అంటే పురుగులు వాటంతటా వచ్చి చేరుకుంటాయి చుట్టూ. నీళ్లు పారాలి, ఎక్కడి నుంచో వచ్చి జనులు త్రాగుతారు. అందువల్ల స్వార్థాన్ని త్యాగము చేసి మానవ సేవకు అంకితమైన మహానుభావాన్ని జగత్తు మరిచిపోదు, యుగ యుగాల వరకు జ్ఞాపం పెట్టుకుంటుంది. షిరిడి సాయిబాబా ఒక మామూలు ఫకీరు. ఆయన షిరిడిలో నేను ఉంటానంటే స్థలం కూడా ఇచ్చేదానికి నిరాకరించారు ఆనాటి మూర్ఖులు, అవివేకులు. ఎందుకు? మహాత్ముల యొక్క ఘనత గౌరవములు గుర్తించలేదు. సామాన్య ఫకీరు అనుకున్నారు, సామాన్యమైనటువంటి జీవితాన్ని నడిపినాడు. అయితే లోపల అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ఉంది ఆయన. ఆ బీద వాళ్లలో, ఆ విద్యాగంధం తెలియని వాళ్లలో కలిసి మెలిసి ఆనందంగా బ్రతికినాడు. తన దివ్యమైన తపో శక్తిని నిక్షిప్తం చేసినాడు. ఆయన ఉన్నంత వరకు ఆయన గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ. ఆ ఊర్లోనే ఎంతో మంది తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. ఈ రోజు 100 సంవత్సరముల కాలేదు ఆయన సమాధి. ఇంకా షిరిడి సాయిబాబా సమాధి 100 సంవత్సరముల కాలేదు, 1918లో సమాధి అయినారు. 100 సంవత్సరములు తిరగక ముందే ఆ మహాత్ముని అద్భుత తపో శక్తి ఏ రీతిగా పనిచేస్తుంది చూడండి. ఆంధ్రదేశంలో ఎక్కడ పోయినా, ఎక్కడ చూసినా సాయి 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 సాయిరామ్, సాయి ప్రభో, సాయినాథ్ అంటున్నారు. ఎలా వచ్చింది? ఒక మామూలు ఫకీరు కదా. ఖుది జిందా హోతో ఫకీర్ బి షెహన్షాహి నహీ హై తగరిల్ వో సందర్శే క కంసికో ఫకీర్ ఖుదీ హై జిందాతో ఫకీర్ బి షహన్షాయి. ఈ ఆత్మ బ్రతికి ఉంటే వాడు భిక్షగా అయినప్పటికీ మహారాజే, ఖుదీ జిందా హైతో ఫకీర్ బి షహన్షాయి.
ఆ ఆత్మ చచ్చిపోతే,
ఆ ఆత్మ ప్రకాశము లేకపోతే, ఆ జ్యోతి లేకపోతే వాడు చక్రవర్తి అయినప్పటికీ భిక్షగానితో సమానము అని సూఫీ సెయింట్లు అన్నారు. ఆ ఖుదీ జిందాగా ఉండింది షిరిడి సాయిబాబా. ఆయన మామూలు ఫకీర్ కాలయన రారాజు, చక్రవర్తి ఆయన. అందువల్ల లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Love is selflessness and self is lovelessness. Premaku ichchedi telusu, kheminchedi telusu. Swarthaniki puchukonedi telusu, marchipoyedi telusu. Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Love is selflessness. Self is lovelessness. Prema rahitamaindi swartham. Swartha rahitamaindi prema. Anduvalla swartha rahitamainatvanti jeevithane nadapali. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో చూడండి, ఏ మహానుభావనన్నా తీసుకోండి, సామాన్యంగా జీవితం నడిపినటువంటి వాళ్ళే. జీసస్ క్రైస్ట్ సామాన్యంగా సామాన్య ప్రజల మధ్యలో ఉండేవాడు. ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనులు ఆయన పూజిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త బట్టలు అమ్ముకుని జీవించేవాడు మొదటివాడు. అయితే ప్రపంచంలో చాలా మంది కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు. బుద్ధుడు తన వైభవాలు నిడిచిపెట్టి సామాన్యంగా బ్రతికినాడు, జగత్తే కొనియాడుతూ ఉంది. మహావీరుడు సర్వము త్యాగం చేసిపోయినాడు, ప్రపంచమే చాలా మంది పూజిస్తున్నారు. ఈ రీతిగా మహాత్ములు స్వార్థాన్ని త్యాగం చేసి మానవ సేవకు నడుము కట్టినారు కాబట్టి వాళ్ల పేరు ప్రతిష్టలు శాశ్వతంగా నిలుస్తాయి. ఈ క్షేత్రములో గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది ఈ కాలంలో అబ్బే గురువు యొక్క అవసరం ఏమి లేదు, కొన్ని పుస్తకాలు మేము చదువుకునేస్తే చాలు మాకు వేదాంతం అంతా వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది అని అంటారు. ఇది పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి సంప్రదాయం ఇది, గురు సంప్రదాయం. అలనాడు దైవాంశ సంభూతుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుని గురువుగా భావించినాడు, పూజించినాడు. కృష్ణుడు దైవాంశ సంభూతుడే, సాందీప మహాముని దైవంగా గురువుగా భావించినాడు. శంకరుడు చాలా అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, గురువును పొందినాడు. మధ్వాచార్యులు గురువును పొందినారు, రామానుజాచార్యులు గురువును పొందినారు. ప్రతి ఒక్కరూ గురువులను ఆశ్రయించినారు. గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. మన ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో విప్లవ జ్యోతిని రగిలించినటువంటి వాడు వేమన. అటువంటి వాడు కూడా అంటాడు, గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బునో, గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బును, అజునికైన వాణి అబ్బకైన. గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బును, అజునికైన వాణి అబ్బకైన. తాళపు చెవి లేక తలుపెట్టు లూడును, విశ్వదావిరామ వినురవేమ. పుస్తకాలు చదువుకుంటారంట, కండ్లు మూసుకుంటారంట, అంత వచ్చేస్తుందంట. ఒకవేళ అట్లు వస్తే వాణి మనోవైకల్యము పిచ్చి భ్రమలనుకోవాలి. ఉత్తర దేశంలో ఈ క్షేత్రంలో మహాయోగిగా రాణించిన వాడు కబీర్దాస్. ఆయన కూడా అంటాడు, గురువు లేకుంటే ఏమీ సాధించలేవు నీవు. కబీరా హం గురురసు పియా బాకీ రహీ నచాక్, పాకా కలసుకు మారుక బహురిన చెడిసీ చాక్. అయ్యా నేను గురువు ఉపదేశము అనే రసం త్రాగేసినాను, గురు రసపియా బాకీ రహీన చాక్, వేరే రసంతో నాకు అవసరం లేదు, ఇది రోమ రోమాల్లో హృదయంలో నిండుకుపోయింది అది.
కాలిన కుండను కుమ్మరివాడు చక్రం మీద ఎక్కించలేడు. అదే రీతిగా ఇది కాలిపోయింది.
ఇది జనన మరణములను చక్రం నుంచి దూరం వెళ్ళిపోయింది. ఇది మళ్ళా పుట్టడు ఈ కబీర్ అంటాడు. ఇంత శక్తి ఎలా వచ్చింది?
అంటే గురువు ఇచ్చినటువంటి మహత్తరమైన మంత్రం అంటాడు కబీర్.
దాన్నే వేమన్ అంటాడు.
మాటలాడకున్న మంత్రంబు రాదు, మంత్రంబు రాకున్న మనసు నిలువదు, మనసు నిలుపకున్న మరిముక్తి లేదయా విశ్వదావిరామ వినురవేమ. ఇంకా ఘాటు అంటాడు కబీర్ దాస్. నామ బినా బే కాము హై ఛప్పన్ కోటి బిలాస్, నామ బినా బే కాము హై ఛప్పన్ కోటి బిలాస్, రాజేంద్రాసను బయటివో కా బైకుంఠ నివాస్.
గురు యొక్క మంత్రం లేకుంటే 56 కోట్ల వైభవములు నిష్ప్రయోజనం అంటాడు.
నామ బినా బే కాము హై ఛప్పన్ కోటి బిలాస్,
ఈ వైభవాలంతా వేస్ట్, పనికిరావు. ఆ ఇంద్రాసనం తీసుకుని ఏం చేస్తావు, ఆ స్వర్గం తీసుకుని ఏం చేస్తావు,
నామానికి ఏది సమానం రాదు. కాబట్టి గురువు ఇచ్చినటువంటి మంత్రం నామం అత్యంత అవసరము.
ఈ క్షేత్రములో భగవంతునకు శివునకు జీవునకు మధ్య వారిదిగా గురువు ఉంటాడు. వారి అవసరం ఎంతైనా ఉంటుంది. వారిని ఏ పేరుతో అయినా పిలుచుకోండి. మీరు గైడ్ అనండి, ప్రిసెప్టర్ అనండి, మాస్టర్ అనండి, ఆత్మబంధువు అనండి, గురువు అనండి, స్నేహితుడు అనండి, ఏమైనా పిలుచుకోండి. అయితే వాని గైడెన్స్ లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా ఈ క్షేత్రంలో రాణించేదానికి సాధ్యమే లేదు, సాధ్యం కాదు కూడా. చూడండి, మీరు ఎన్నో ఉత్తరాలు రాస్తారు, కవర్లో పెడతారు, పోస్ట్ బాక్స్ లో వేస్తారు. దానికి ప్రాణం రావాలి, దానికి విలువ రావాలి అంటే అది ఎట్లా తీసుకువేస్తే దానికి విలువ రాదండి. పోస్ట్ మ్యాన్ చించి పారేస్తాడు. దానికి సంబంధించినటువంటి స్టాంప్ అంటిస్తేనే దానికి ప్రాణం వస్తుంది. ఆ స్టాంపును చూసిన తక్షణం పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, పోస్ట్ ఆఫీసులో ఆమోద ముద్ర వేస్తాడు. నీవు అనుకున్న చోటుగా యథేచ్ఛగా ఇది సాగిపోతుంది, ఏం పర్వాలేదు అంటాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతే.
మనం ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, దేవస్థానాలు తిరిగినా, తీర్థయాత్రలకు పోయినా ఏమి ప్రయోజనం లేదు. గురువు యొక్క మార్గదర్శకత్వము, గురువు అని స్టాంప్ అతికించుకోవాలి హృదయంలో. అప్పుడు పరమాత్ముడు అనే పోస్ట్ మ్యాన్ దానికి ఆమోదం ప్రయస్తాడు, నేను ఒప్పుకున్నానని. అప్పుడు చలామణి అవుతుంది. యథేచ్ఛగా ఆధ్యాత్మిక మార్గంలో, ఆ సామ్రాజ్యంలో మీ యొక్క లక్ష్యాన్ని, ధ్యేయాన్ని చాలా సులభంగా సాధించుకోవచ్చు. అందువల్ల మనకి ఏ పేరుతో అయినా పిలుచుకోండి, మాస్టర్ అనండి, గైడ్ అనండి, ప్రిసెప్టర్ అనండి, వాని అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు? ఇది పవిత్రమైనటువంటి సంప్రదాయం, ఇది
అనాది కాలం నుంచి వస్తూ ఉంది. ఏం నేర్పిస్తాడు గురువు?
పరమాత్ముడు ఒక్కడే అనే మాట మొట్టమొదటిగా చెప్తాడు గురువు. ఆ పరమాత్ముని కొరకు ప్రాకులాడుతున్నారు ధర్మములో ధర్మములు తెలియనటువంటి అవివేకులు, అజ్ఞానులు.
గులాబీ, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. రోజా అని పిలుస్తారు దానికి, రాజగంధ అని కూడా పిలుస్తారు, పుష్పరాజా అని కూడా పిలుస్తారు, రోజ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. వాళ్ళ వాళ్ళ ఊర్లలో, వాళ్ళ వాళ్ళ భాషలో ఏ ఏ పేరుతో అయినా పిలిచవచ్చు. అయితే రోజా ఒక్కటే కదండి. ఒకడు రోజా అంటాడు, రాజగంధ అంటాడు, పుష్పరాజా అంటాడు, ఇంకొకడు రోజ్ ఫ్లవర్ అంటాడు, ఇంకొకడు గులాబీ అంటాడు. అదే రీతిగా ముస్లింలు అల్లాన్నా, హిందువులు పరమాత్ముడన్నా, రాముడన్నా, శివుడన్నా, యూదులు యహోవా అన్నా, క్రైస్తవులు గాడన్నా, జొరాస్ట్రియన్లు అహురమజ్దా అన్నా,
దేవుడు ఒక్కడే.
ఒబ్బనల్లది జగకి ఇబ్బరుంటే మత్తే, ఒబ్బనల్లది జగకి ఇబ్బరుంటే మత్తే, ఒబ్బ సర్వజ్ఞకర్త నీ జగకెల్ల ఒబ్బనే దైవ సర్వజ్ఞ. ముసల్మాన్లకు ఒక దేవుడంట, హిందువులకు ఒక దేవుడంట, క్రైస్తవులకు దేవుడంట.
ఇదంతా భేదాలు సృష్టించేది మత ప్రవక్తలు కాదు, మధ్యలో దూరుకున్నటువంటి రిలీజియస్ బ్రోకర్స్,
ధర్మపు దల్లాలీలు అని పిలుస్తారు కదా, వాళ్ళ నుంచి ధర్మం చెడిపోతా ఉంది. మా దేవుడు మీ దేవుడు అని అనుకుంటున్నారు. అందరికీ ఉండే దేవుడు ఒక్కడే. యవ్వని చే జనించు జగం యవ్వని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడు ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఈశ్వరం ఆత్మభవం చరణంబ వేడెదన్. ఒక్కడే పరమాత్మ. ఖల్లాఖే జహా హే రబ్బే అక్బర్ తూ హే, ఖల్లాఖే జహా హే రబ్బే అక్బర్ తూ హే, సత్తార్ హే రజ్జాక్ హే దావర్ తూ హే. హైరాన్ హూ క్యా కరూ సిఫత్ మేరీ, జో హమ్ద్ వ సనా హే ఉస్సే బర్తర్ తూ హే. ఖల్లాఖే జహా హే రబ్బే అక్బర్ తూ హే, పోషించేవాడు నీవే, పుట్టించేవాడు నీవే, చంపేవాడు నీవే, నొసట రాసేవాడు నీవే, నవ్వించేవాడు నీవే, కవ్వించేవాడు నీవే, ఏడ్పించేవాడు నీవే. నేను ఎన్ని స్తోత్రము చేసినా ఎంత పొగిడినా దానికి మించి ఉన్నావు నీవు. జో హందో సనా హై ఉస్సే బర్తర్ తూ హై. ఇక్కడ ముసల్మాను పిలిచిన దేవుడు, అక్కడ హిందువు పిలిచిన దేవుడు, అంతా ఒక్కటే. ఈ భావము రావాలి. ఇందుకొరకే మానవుడు కలహిస్తున్నాడు. ఆ దేవుని ఎలా ఆరాధించాలి, మనం ఎలా పూజించాలి? మెకానికల్ గా పూజ చేస్తున్నారు మీరు. భావ సంపద కావాలి. భావ సంపద ఉన్న హరుడు హృదయంలోనే వస్తాడు, హృదయంలోనే ప్రకాశం చూపిస్తాడు. ఆ భావ సంపద 195 మందికి లేదు. ఎలా పూజించాలి వాడిని, ఎలా భావించాలి ఆ పరమాత్మని? ఇలా పూజించాలి. రక్షించే రక్షకుడా, పాలించే పరిపాలకుడా, కరుణించే కరుణామయుడా. రక్షించే రక్షకుడా, పాలించే పరిపాలకుడా, కరుణించే కరుణామయుడా. నీవే ఒక యజ్ఞమైతే నేనొక సంవిధనవదు, నీవే సూర్యుడైతే నేనొక కిరణమవదు, నీవే ఒక పర్వతమైతే నేనొక రాయినవదు, నీవే అడవి అయితే నేనొక చెట్టునవదు, నీవే ఎడారి అయితే నేనొక ఇసుక రేణువవుదు, నీవే సముద్రమైతే నేనొక బిందువవుదు, నీవే ద్రవ్యరాశి అయితే నేనొక అణువవుదు, నీవే ప్రపంచమైతే నేనొక ప్రాణినవుదు. ఈ విధంబున ఎల్లప్పుడూ మీతో ఉండెదా, నీలోనే లీనమగుదా, మయ్యదా, పరమానందము పొందెదను. పూజ చేసేది కాదు, భావముతో కూడినటువంటి పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడు. జీసస్ క్రైస్ట్ అన్నాడు, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్స్ బికాస్ దే విల్ సీ గాడ్. కేవలం క్రిస్టియన్స్ అని లేదు, ఎవరైనా కాని, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు దేవుని చూసేదారు. హృదయ శుద్ధి గల క్రైస్తవులు ధన్యులు అనలేదు, హృదయ శుద్ధి గల ముసల్మానులు ధన్యులు అని ఖురాన్ లో చెప్పలేదు, హృదయ శుద్ధి గల హైందవులు ధన్యులు అనలేదు. ఎవరైనా కానీ, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ బికాస్ దే విల్ సీ గాడ్. డెఫినెట్ గా వాళ్ళు దేవుని చూస్తారు. ఎంత ఒత్తి చెప్తున్నాడు మహనీయుడు. అందువల్ల కేవలం జుట్టు విడిచినంత మాత్రమే నేను హిందువు అని భావించకూడదు, గడ్డం విడిచినంత మాత్రమే నేను ముసల్మానుడు అని భావించకూడదు. నిజమైనటువంటి హిందువుగా, నిజమైనటువంటి ముసల్మానుగా రూపుదిద్దుకోవాలి మనం మన జీవితాలు. అప్పుడే సమాజం బాగుపడుతుంది.